గుడ్ ఈవినింగ్. ప్రభునందు ప్రియులారా, మీరంతా ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి, మీ ప్రార్థనలను బట్టి నేను బాగానే ఉన్నాను. మీరంతా కూడా దేవుని కృపలో దినదిన అభివృద్ధి చెందగలుగుతున్నారని నేను భావిస్తున్నాను. ఈ సాయంత్రం సమయమందు కీర్తనల గ్రంథము 46:10 మనం కొంత ధ్యానించాలని నేను కోరుతున్నాను. అక్కడ ఏమని రాయబడి ఉన్నదంటే, ఊరకుండుడి నేనే దేవుడనని తెలుసుకునుడి అని వ్రాయబడి ఉన్నది. ఇక్కడ రెండు విషయాల గురించి చెప్పబడుతున్నాయి. ఊరకుండుట ఒకటి, రెండవది ఆయనే దేవుడు అని తెలుసుకుంట మరొకటి. మనకందరకు ఇస్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి బయలుదేరి ఫరో యొక్క సముఖము నుండి వెళ్ళిపోతున్నప్పుడు వారు కొంత దూరం ప్రయాణించిన తర్వాత దారిలో వారికి ముందు ఎర్ర సముద్రము కనబడినది. వెనుకన చూస్తే తరుముతున్నటువంటి ఫరో సైన్యము వస్తూ ఉన్నది. ముందు నుయ్యి, వెనుక గొయ్యి అన్నట్లుగా వారి యొక్క పరిస్థితి ఆ సమయంలో ఉండింది. ఏం చేయాలో అర్థం కాలేదు. అయితే భీతి చెందినటువంటి ఈ ఇస్రాయేలీయులు అందరిలాగానే ఏం చేయటం ప్రారంభించారంటే, ప్రాణ భయం చేత అప్పటి వరకు తమను నడిపిస్తామని చెప్పి నడిపిస్తూ ఉన్నటువంటి మోషేను నిందించటం ప్రారంభించారు. అప్పటి వరకు మోషేకు జేజేలు కొడుతున్నటువంటి వారంతా కూడాను ఒక్కసారిగా శాపనార్థాలు పెట్టడం, నిందించటం అనేటువంటిది మొదలుపెట్టారు. ఈ విధంగా జరుగుతున్న సమయంలో దేవుడు అక్కడ ఈ యొక్క వాక్యమును అక్షరాలా జరిగించినట్లుగా మనము చూడవచ్చు. ఊరకుండుడి నేనే దేవుడనని తెలుసుకునుడి అనేటువంటి యొక్క వాక్యము అక్షరాలా నెరవేరింది ఎక్కడంటే, ఆ ఎర్ర సముద్రం దగ్గర ఇస్రాయేల్ ప్రజల ముందు దేవుడు వారిని ఊరుకోమని చెప్పాడు మొట్టమొదటిగా. రెండవది, తన యొక్క శక్తిని ఆయన ప్రదర్శించినాడు. ఆయన దేవుడు అని, దేవుడు తప్ప అటువంటి కార్యమును మరి ఎవరు చేయలేరని తన యొక్క శక్తిని వారికందరికీ కళ్ళారా చూచేటువంటి అవకాశాన్ని, భాగ్యాన్ని దయచేసినట్లుగా మనము దైవ గ్రంథంలో చూడవచ్చు. ఊరకుండుట, మాట్లాడకుండుట, ఏ పని చేయకుండుట అనేటువంటిది మనం కొన్నిసార్లు చేయవలసి ఉంటుంది. సాధారణంగా మనకు విషయ పరిజ్ఞానం లేనప్పుడు మాట్లాడేందుకు మనసు లేకపోయినా సరే, లేకపోతే మాట్లాడేందుకు ఓపిక లేకపోయినా సరే, ఊరకుండటం అనేటువంటిది జరుగుతుంది. కొన్నిసార్లు వీడితో మాట్లాడటం వేస్ట్, ఈ సమయంలో మనం నోరు తెరవటమే అనవసరం అని అనిపించినప్పుడు మనకి మనం ఊరుకునేటువంటి వారంగా ఉంటూ ఉంటాము. అయితే కొంతమంది విషయ పరిజ్ఞానం అనేటువంటిది లేకపోయినా సరే తమకు ఏదో తెలుసు అన్నట్లుగా మాట్లాడటం అనేటువంటిది చేస్తాం. మనం అనునిత్యం చూస్తూనే ఉంటాం ఎవరొకరి విషయంలో. ఇలాంటి వారు త్వరలోనే నవ్వుల పాలైపోయేటువంటి వారుగా ఉంటారు. వారికి ఏదో తెలిసినటువంటి కొద్దితో మిగిలినంతా కూడా ఫ్యాబ్రికేట్ చేసి కలిపి కల్పించి ఏదో చెప్పటం ప్రారంభిస్తారు. ఈ సమయంలో ఎవరైనా కీలకమైన ప్రశ్న వారికి వేసినట్లయితే వారు దానికి జవాబు చెప్పలేరు, దొడ్డిదారి పట్టేసి తప్పించుకునేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, లేకపోతే బోకరించే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇలాంటివి కొన్ని మనకు ఎదురవుతూ ఉంటాయి. కొంతమంది యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందంటే, ఇతరుల మీద ఆధిపత్యం చూపించాలి అనేటువంటి ఆ యొక్క తత్వం ఉంటూ ఉంటుంది. అది వారి కోరిక ఉంటూ ఉంటుంది. అలా చేసినట్లయితే వాళ్ళకి ఏదో సంతోషం, ఆనందం, ఇతరుల కన్నా తమకు బాగా తెలుసు అన్నట్లుగా చూపించుకోవాలని, అలా చూపించుకున్నట్లయితే తమ కృతార్థులమయ్యేమనేటువంటి ఉద్దేశం వాళ్ళు ఉంటూ ఉంటుంది. ఏదో తెలియనటువంటి గ్రాటిఫికేషన్ దాని ద్వారా వారికి కరిగేటువంటిది. ఇలాంటి వారు ఎక్కువ కాలం నిలవలేరు, త్వరలోనే అపాసులు పాలైపోవటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. మనం ఏదో మాట్లాడుతున్నప్పుడు విషయ పరిజ్ఞానం ఉండో లేకో ఎవరైనా కానీ ఊరుకో అని మనకు చెప్పినట్లయితే, మనం వారి మీద మండిపడేటువంటి వారంగా, కోపపడేటువంటి వారంగా, తిరిగి ప్రతిస్పందించేటువంటి వారంగా, ప్రతీకారం తీర్చుకోవాలని ఆశించేటువంటి వారంగా ఉంటూ ఉంటాము. ఇలాంటి ఏమి చేయలేనటువంటి పరిస్థితి మన యొక్క తత్వం అయినట్లయితే బాధపడేటువంటి వారంగా మిగిలిపోతూ ఉంటాము. కొంతమంది ఇంతో కొంత ఎదురు తిరిగి మాట్లాడగలిగినటువంటి వారు ఉంటారు. కొందరు అసలు ఏ విధమైనటువంటి పరిస్థితి ఎదురైనప్పటికీ, మనుషులు వారిని ఎంత నిందించినప్పటికీ, వారిని గురించి ఏమి మాట్లాడినప్పటికీ ఎదురుగా ఒక మాట కూడా చెప్పలేనటువంటి వారు చాలా తక్కువ మంది ఉంటూ ఉంటారు. అలాంటి వారు బాధపడుతూ మిగిలిపోయేటువంటి వారుగా ఉంటారు. మిగిలిన వారందరూ కూడాను వారి శక్తి మేరకు ప్రతిస్పందించేటువంటి వారుగా, ఎదురు తిరిగేటటువంటి వారుగా, నీకేం తెలిసేంటి అని వారితో పోట్లాడబెట్టుకొని వారిని నోరు ముయ్యించే వరకు సతాయించేవారుగా ఉంటూ ఉంటారు. మనం చెప్పే సంగతులు అనేటువంటివి తప్పైనవని, మనకు ఏమీ తెలియదని ఇతరులు మన గురించి చెప్పటం మనము ఏనాడు ఇష్టపడేటువంటి వారంగా ఉండము. అయితే దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఏ మనుషుడైనా సరే ఊరుకొనవలసినటువంటి పరిస్థితే ఉంటుంది. ఎందుకంటే దేవుని యొద్దకు వచ్చినప్పుడు నీకును నాకును మరి ప్రపంచంలో ఉన్నటువంటి ఏ పండితునికైనా తెలిసినటువంటిది పూర్తిగా శూన్యమనే మనం చెప్పాలి. ఎందుకంటే దేవుడు సమస్తమును ఎరిగినటువంటి వాడు. మనుషునికి ఈ భూలోకంలో తెలిసినటువంటి విషయాలు, తనకున్నటువంటి జ్ఞానము లిమిటెడ్గా ఉంటుంది. ఆ లిమిటెడ్గా ఉన్నటువంటి యొక్క జ్ఞానమును ఆసరాగా చేసుకుని మనుషులు ఉప్పొంగిపోయేటువంటి వారుగాను, గర్విష్ఠులైపోయేటువంటి వారుగాను ఉంటూ ఉంటారు. ఆ రకంగా ప్రవర్తించేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనకు తెలియనటువంటి విషయాలు సమస్తమును దేవునికి తెలుసు. దేవునికి తెలియనటువంటి విషయం అనేటువంటిది ఏది లేదు. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఎటువంటి వారైనప్పటికీ, పండితులైనప్పటికీ, పామరులైనప్పటికీ నోరు మూసుకుని వినవలసినటువంటి పరిస్థితి అనేటువంటిది ఉంటుంది. దేవుని నుండి నీవైనా నేనైనా ఏదైనా నేర్చుకోవాలంటే, ఏదైనా పొందాలని ఆశించినట్లయితే నీవును నేనును మొదటగా చేయవలసిన పని ఏంటంటే నోరు మూసుకోవటం అనేటువంటిది మొట్టమొదటిగా మనం చేయాల్సినటువంటి పని. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏదో వ్యాధితో వెళతాం. అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్కి మనకున్నటువంటి బాధ అంతా కూడా చెప్తాం, మన సింప్టమ్స్ అన్నీ కూడా చెప్తాం. చెప్పిన తర్వాత నువ్వు చెప్పినటువంటి బాధలను గురించి, నీకున్నటువంటి సింప్టమ్స్ని గురించి ఆయన విన్న తర్వాత ఆయన లోపల దాని గురించి ఆలోచిస్తుంటాడు. వీటికి సంబంధించినటువంటి రోగం ఏదై ఉండవచ్చును అనేటువంటిది తనలో తాను ఆలోచిస్తూ ఉంటాడు, దాన్ని అనలైజ్ చేస్తూ ఉంటాడు. ఆయన పరీక్షల ద్వారా దానిని కన్ఫర్మ్ చేసుకోవాలని ట్రై చేస్తూ ఉంటాడు. ఈ సమయంలో అసలు వైద్య పరిజ్ఞానమే లేనటువంటి నాలాంటి వాడు, ఏమండి డాక్టర్ గారు పలాందయి ఉండొచ్చేమోనండి, చూడండి, అలా కాదండి, మీరేదో ఒకటని చెప్తున్నారు కదా, అదై ఉండకపోవచ్చండి, ఇంకోటండి అని నాలాంటి వాడు డాక్టర్కి సలహా ఇవ్వటం ప్రారంభిస్తే అది ఎలా ఉంటుందండి? నాకు తెలిసినటువంటిది 4 మాత్రల పేర్లు మాత్రం తెలిసి ఉండొచ్చు. ఎందుకంటే ఎప్పుడో గతంలో ఎవరో ఒకరు వాడటం అనేటువంటిదో, నేను వాడటం అనేటువంటిదో జరిగింది. కాబట్టి తలనొప్పి మాత్ర, రెగ్యులర్గా ఒళ్ళు నొప్పులు ఉంటే వేసుకునే మాత్ర, విరోచనాలు అయ్యే పక్షంలో వేసుకునే మాత్రలు నాకు తెలుసు. కాబట్టి నేను వెళ్ళి 5 ఏళ్ళు 10 ఏళ్ళు వైద్య విద్య చదివి దాన్ని ప్రాక్టీస్ చేసినటువంటి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి నేనేదో మొదలు పెడితే అది ఎలా ఉంటుందండి? దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మనము దేవునితో వాదించటం అనేటువంటిది, మనము దేవుని యొద్ద ఏదో తెలుసు అన్నట్లుగా ప్రవర్తించటం అనేటువంటిది కూడా ఇదే కోవకు చెందినటువంటిది. ఎందుకంటే మనము మాట్లాడటానికి ఇష్టపడేటువంటి వారంగా ఉంటాము, ఏదో తెలుసు అన్నట్లుగా మనము చాలాసార్లు ప్రవర్తించే వారంగా ఉంటాము. అది మనుషులకు మాత్రమే పరిమితమైనటువంటి అంశంగా ఉండదు, కానీ దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు సహితము అది కొనసాగేటువంటిదిగా ఉంటూ ఉంటుంది. చేసేటువంటి ప్రార్థనను మనం గమనించినట్లయితే అది ఆ మనిషిలో ఉన్నదా లేదా అనేటువంటిది కొంతవరకు మనం చెప్పటానికి వీలవుతూ ఉంటుంది. కొన్నిసార్లు ఉపవాస ప్రార్థనలో మనం విశ్వాసులు చేసేటువంటి ప్రార్థనలు విన్నట్లయితే వారు చేస్తున్నటువంటిది ప్రార్థన అది బోధ లేకపోతే దేవునికి ఏదైనా సజెషన్ ఇస్తున్నారా అనేటువంటిది మనకు అనుమానం వస్తూ ఉంటుంది. ఇలాంటి ప్రార్థనలు దేవుడు వినేటువంటి వాడు కాడు. మొట్టమొదటగా దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు మనము చేయవలసినటువంటిది ఏంటంటే ఊరకుండవలసి ఉన్నది. నీవు చెప్పేవాడివి కాదు, వినేటువంటి వాడివి, గ్రహించేటువంటి వాడివి, తెలుసుకునేటువంటి వాడివి అన్నటువంటి విషయాన్ని నీవు గమనించాల్సి ఉంటుంది. కొంతమందికి భక్తి గర్వం అనేటువంటిది ఉంటూ ఉంటుంది. నేను ఇన్ని సంవత్సరాల నుండి విశ్వాసగా కొనసాగుతున్నానండి, నేను టీవీ బోధకుండండి, నేను ఎన్నో దేశాల్లో తిరిగి ఎన్నో ఖండాల్లో నేను బోధించినటువంటి వాడినండి, నేను ఎంతో సేవ చేసినటువంటి వాడినండి, ఇంతమందికి బాప్తీసాలు ఇచ్చినటువంటి వాడినండి అని కొంతమందికి ఆ రకమైనటువంటి గర్వం ఉంటుంది. వీళ్ళు కూడా వినేటువంటి వారుగా ఉండరు. వాళ్ళు దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు మోకాళ్ళుని నాకు తెలియదు ప్రభువా, నేను నేర్చుకుంటానికి వచ్చాను అనేటువంటి సాత్వికమైనటువంటి మనసుతో ఆయన యొక్క సన్నిధిలోనికి వెళ్ళి నేర్చుకుంటేనే తప్ప వాళ్ళు నేర్చుకునేవారుగా ఉండరు. లేకపోతే మిగిలినంతా కూడాను ఏదో బైబిల్ చదివినటువంటి వారి థియాలజీ క్లాసుల్లో వాళ్ళు విన్నటువంటి జ్ఞానము తప్ప దేవుని శక్తి నుండి వచ్చేటువంటి ఆ ఆత్మ కలిగించేటువంటి ఆ ఆత్మ మనలో ఇచ్చేటువంటి ఆ యొక్క జ్ఞానం అనేటువంటిది ఆ మాటలు అనేటువంటివి మనలో ఉండవు. కాబట్టి మొట్టమొదటిగా మనం తెలుసుకునవలసింది ఏంటంటే ఊరకుండుట అనేటువంటిది మనము తెలుసుకునవలసినది, దానిని మనం అవలంబించవలసి ఉన్నది. దేవుని సన్నిధిలో నీవు ఎప్పుడు ఊరకుండగలవు అని ఆలోచించినప్పుడు, లేకపోతే నేనెప్పుడు ఊరకుండగలను అని ఆలోచించినప్పుడు, దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఎదుట నిలిచినప్పుడు నీకును నాకును ఏమీ తెలియదు అని నువ్వు గాని నేను గాని గ్రహించినప్పుడు మాత్రమే మనము ఊరకుండేటువంటి వారమై ఉంటా ఉంటాము. పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళాము. పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మన పాండిత్యాన్ని ప్రదర్శించటానికి ఏమాత్రం సాహసం చేసేటువంటి వారంగా ఉండము. నాకు తెలిసినటువంటిది అరకొర జ్ఞానము మాత్రమే. కాబట్టి అంత పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన ముందు నేను ఆయనకు చెప్పేటువంటిది ఏమున్నది అనేటువంటి భయము మనలో ఉంటూ ఉంటుంది. దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు కూడా ఇదే విధమైనటువంటి భయము మనలో ఉండవలసి ఉన్నది. నాకు ఏమీ తెలియదు, నేను వట్టివాడను, నాకు భూలోకంలోని ఇసుక రేణువులన్నిట్లోనూ ఒక రేణువు తెలిసినా గాని నాకు అది గొప్పే దేవునితో పోల్చిన అనేటువంటి ఆ యొక్క సాత్వికమైనటువంటి మనస్సు నీలో ఉన్నప్పుడు మాత్రమే అది దేవుని యొక్క సన్నిధిలో మనము ఊరకుండేటువంటి పరిస్థితి ఉండగలదు. వాక్యమునకు నిన్ను నువ్వు అప్పగించుకున్నప్పుడు నువ్వు ఊరకుండగలవు. వాక్యములో శక్తి ఉన్నదని, వాక్యములో బలమున్నదని, వాక్యము వెనుక దేవుని యొక్క ఆత్మ పని చేస్తాడని నీకు తెలిసినప్పుడు, అది నువ్వు పూర్తిగా నమ్మినప్పుడు నువ్వు ఊరకునేటువంటి వాడుగా ఉంటావు. తర్వాత నీకున్నటువంటి స్వభావమును నీవు గుర్తించినప్పుడు ఊరకుండేటువంటి వాడవుగా ఉండగలవు. ఆ స్వభావం ఏంటంటే మాటి మాటికి దేవునికి విరోధమైనటువంటి కార్యములు చేయటానికి, లోక సంబంధమైనటువంటి విషయములలో మనము ఇష్టపడేటువంటి వారముగాను, ఇచ్చగలిగినటువంటి వారంగాను ఎల్లప్పుడూ ఉండగలము, ఏ సమయంలోనైనా ఉండగలము అని నీవును నేనును గుర్తించినప్పుడు దేవుని ఎదుట ఊరకుండగలము. కొంతమంది దేవుని యొక్క సన్నిధిలోనికి మొట్టమొదటిగా వచ్చినప్పుడు, నేను పాపిని, నేను తప్పిదములు చేశాను, నా పాపములకు రావలసినటువంటి నా శిక్షను క్రీస్తు ప్రభు భరించాడు అని రూఢిగా నమ్మినటువంటి వారిగా ఆ యొక్క జ్ఞానము గ్రహింపు కలిగి పశ్చాత్తాప పడినటువంటి వారై దేవుని యొక్క సన్నిధిలో ఊరకుండి ఆయన యొక్క క్షమాపణను కోరటం వలన దేవుని యొక్క కృపను పొందినటువంటి వారుగా ఉంటారు. ఇదే విశ్వాసులు కొంతకాలం సాగిన తర్వాత ఎలా తయారవుతారంటే, ఆ మొదట ఉండినటువంటి ఆ యొక్క సాత్వికమైనటువంటిది, ఆ గ్రహింపు అనేటువంటిది, ఆ పశ్చాత్తాపం అనేటువంటిది పూర్తిగా పోగొట్టుకునేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. అలాంటప్పుడు వారు దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు కూడా వారు లొంగేటువంటి వారుగా, వంగేటువంటి వారుగా ఉండరు. మేము చేసినటువంటిదే రైటు అని వాదించేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. తాము చేసినటువంటి తప్పు ప్రస్ఫుటంగా తప్పు అని కనబడుతున్నప్పటికీ ఆ తప్పు కూడా రైటే అని వాదించేటువంటి వారుగాను, దాని నిమిత్తము ఊసెత్తనటువంటి వారుగా ప్రార్థనలలో గ్రహింపుతోనూ పశ్చాత్తాపంతోనూ దాని విషయమై ఒప్పుకొని విడిచిపెట్టేటువంటి వారుగా వారు మనసు కలిగినటువంటి వారుగా ఉంటారు. ఈ మనసు లేనటువంటి వారికి ఊరకుండుట అనేటువంటిది ఉండదు, ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. ఎవరైనా విశ్వాసులు, సహచరులైనటువంటి విశ్వాసులు వారితో ఈ విషయాన్ని ప్రస్తావించినప్పటికీ వారి మీద మండిపడేటువంటి వారుగా ఉంటారు, వారు యాక్సెప్ట్ చేసేటువంటి వారుగా ఉండరు. ఈ విధమైనటువంటి గర్విష్ఠులైపోయినటువంటి వారుగా కొన్నిసార్లు ఉండవచ్చు. కాబట్టి దేవుని సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు మనలో ఈ యొక్క నేచర్ అనేటువంటిది ఎప్పుడైనాను, ఎక్కడైనాను, ఏ స్థితిలోనూ ఉన్నప్పటికీ రావచ్చును అని గ్రహించినటువంటి వారంగా మనం ఉండాలి. ఒక దినమందు నీవు సాత్వికుడుగా ఉన్నావు కాబట్టి నీ జీవితం అంతా ఇక సాత్వికుడుగానే నువ్వు ఉండబోతున్నావు అనేటువంటి గ్యారంటీ ఏమీ లేదు. కాబట్టి దినదినము మనము దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి ఊరకుండటం అనేటువంటిది మనము నేర్చుకునవలసి ఉన్నది. ఒకరోజు ఊరుకున్నావు కాబట్టి రెండో రోజు నువ్వు ఊరుకుంటావు అనేటువంటిది చెప్పలేం మనం. రెండో రోజు మండిపడేటువంటి వాడుగా ఉండవచ్చు, మూడవ రోజు మండిపడేటువంటి వాడుగానే ఉండవచ్చు. కాబట్టి మన స్వభావమును మనం గుర్తించినటువంటి వారంగా ఉండాలి. తర్వాతది ఏంటంటే దినదినమును ఊరకుండుట అనేటువంటిది మనము నేర్చుకునవలసి ఉన్నది. ఇది ఏదో ఒక దినమునకు పరిమితమైనటువంటిది కాదు. కొంతమంది నేను 1960లో రక్షణ పొందాను బ్రదర్, ఇప్పటికీ ఇన్ని సంవత్సరాలు గడిచింది బ్రదర్ అని చెప్పేటువంటి వారుగా కొంతమంది ఉంటూ ఉంటారు. 60లో మారు మనసు పొందిన తర్వాత పలానాయన కోటాలో ఇలాంటి కార్యాలు జరుగుతూ ఉండే బ్రదర్, ఇదిగోండి ఒక కూటంలో ఇలాంటి కార్యం జరిగింది, ఆ తర్వాత 70స్లో పలాన దైవజనుడు వచ్చారు ఆయన కూటంలో చాలా మేలు పొందాం, ఇవన్నీ చెప్పుకొస్తూ ఉంటారు. సరే దాని సంగతి బాగానే ఉంది. ఇప్పుడు ఎలా ఉన్నాను, ఇప్పుడు నీ పరిస్థితి చూస్తే అలా లేదే. ఆ రోజు నీకున్నటువంటి పరిస్థితి ఈనాడు లేనే లేదు. నీవు ఊరకుండేటువంటి వాడుగా లేవే. నీకు దేవుడు ఏమి నేర్పించగలడు? నీకు దేవుడు ఆయుష్ని ఇస్తే ఇచ్చి ఉండవచ్చును, నీకు బిడ్డల్ని ఇస్తే ఇచ్చి ఉండవచ్చును, ఆస్తి పాస్తుల్ని ఇస్తే ఇచ్చి ఉండవచ్చును. అయితే నీవు సాత్వికుడు కావండి, దేవుని యొక్క సన్నిధిలో ఊరకుండి నేర్చుకునేటువంటి వాడుగా ఉంటున్నావా అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశం. తరువాత దేవుని యొక్క సన్నిధిలోనికి నీవు వచ్చినప్పుడు ఆయన ఎంత పరిశుద్ధుడో, ఆయన యొక్క వెలుగులో నిన్ను నీవు చూచుకున్నప్పుడు నీ యొక్క అపరిశుద్ధతను గుర్తించి దానిని సరి చేసుకునేందుకు ఇష్టపడినటువంటి వాడవై దినదినము అట్లు చేసుకునటానికి నువ్వు అలవాటు చేసుకున్నటువంటి వాడవైతేనే దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ప్రతి దినము ఊరకుండగలిగిన స్థితిలో ఉండగలవు. ప్రతి దినము ఇది మనము చేయవలసి ఉంటుంది. ఆయన యొక్క వెలుగులోనికి మనం వెళ్లాల్సింది. ఆయన వెలుగులో కొంతమంది వారి వైపు వారు చూసుకోరు, ఆ వెలుగులో పక్కన ఉన్నటువంటి అన్ని చూస్తుంటారు, అందరినీ చూస్తుంటారు. పక్కన ఉన్నటువంటి స్పర్జన్ బాబు గారు ఎలా ఉన్నాడు, మరియమ్మ గారు ఎలా ఉంది, మార్తమ్మ గారు ఎలా ఉన్నది, ఇవన్నీ చూస్తూ ఉంటారు. వాళ్ళు ఉన్నటువంటి తప్పులు వెలిగి ప్రస్ఫుటంగా కనపడుతూ ఉంటాయి. కానీ మన వైపు మన తల వంచి మన వైపు మన హృదయం వైపు చూసుకున్నట్లయితే మన తప్పులు అనేటువంటివి మనకు తెలిసేటువంటిదిగా ఉంటుంది. కాబట్టి నువ్వు ఊరుకున్నటువంటి వాడవై ఉండాలి. నీవు దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి ఆయన వెలుగులో నిన్ను నువ్వు చూసుకునేటువంటి వాడవుగా ఉండాలి. అలా దినదినము చూసుకుని నిన్ను నీవు సరి చేసుకునేటువంటి వాడుగా ఉంటూ ఉండాలి. తర్వాత దేవుని యొక్క సన్నిధిలోనికి నీవు వచ్చినప్పుడు నీవు ఒక విశ్వాసి అయినట్లయితే ఆల్రెడీ నీవు దేవుని సొంత రక్షకునిగా ఒకప్పుడు అంగీకరించినటువంటి ఒక వ్యక్తి అయి ఉన్నట్లయితే ఆయన చిత్తం అనేటువంటిది నీ యొక్క జీవితంలో డామినెంట్ ఫ్యాక్టర్గా ఉండవలసి ఉంటుంది. అంటే ఆయన చిత్తము ఏమై ఉన్నది, నీ జీవితంలో నీవు చేస్తున్నటువంటి పనిలో నీ దినచర్యలో ప్రతి పనిలోనూ ఆయన యొక్క చిత్తం అనేటువంటిది నీకు ఎలా ఉన్నది, దాని యొక్క ప్రాధాన్యతను నువ్వు గుర్తించినటువంటి వాడుగా ఉన్నావా, దానిని తెలుసుకునేందుకు దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ప్రార్థించేవాడుగా ఉంటున్నావా, ఆయన చిత్తము నీ యొక్క జీవితంలో జరగాలని ఆశించేటువంటి వాడుగాను, దాని నిమిత్తం ఆయన నువ్వు కోరేటువంటి వాడుగాను, ప్రార్థించేటువంటి వాడుగాను ఉండగలుగుతున్నావా అనేటువంటిది మనం పరిశీలించుకునవలసి ఉంటుంది. ఇలా నువ్వు ఆశించినప్పుడు మాత్రమే నువ్వు దేవుని యొక్క సన్నిధిలో ఊరకుండేటువంటి వాడుగా ఉండగలవు. లేకపోయినట్లయితే అదిరిపడేటువంటి వాడుగా అయిపోయి త్వరలోనే విశ్వాస జీవితం నుండి బయటకు వెళ్ళిపోయేటువంటి వాడుగా ఉంటూ ఉంటావు. ఇలాంటి అనేకమైనవి మనం చెప్పవచ్చు. మనలను లోకములోనికి లాగివేసేటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఈ విషయాలు ఏమిటి అనేటువంటిది కొందరికి కొన్ని ఎక్కువ ప్రభావం చూపేవిగా ఉంటే మరికొందరికి ఇంకొన్ని ఎక్కువ ప్రభావం చూపేవిగా ఉండవచ్చు. కాబట్టి నీకును నాకును ఇవి ఏమై ఉన్నవి, ఇప్పటి వరకు మన మీద ప్రభావం చూపుతున్నవి ఏవి, ఆయన యొక్క సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు ఊరకుండా మనలను మనము ఊరకుండునట్లు చేసుకొనకుండగా ఏమి ఆటంకంగా ఉంటున్నాయి అనేవి మనం పరిశీలించుకునవలసి ఉన్నది, వాటిని చక్కబెట్టుకునవలసి ఉన్నది. ఇక రెండవ అంశము, ఊరకుండిన తర్వాత ఆయనే దేవుడు అని తెలుసుకొనుట, ఆయనే దేవుడు అని తెలుసుకున్నట. దీనికి రెండు విషయాలు మనకు తెలియవలసి ఉంది. మొట్టమొదటిది ఏంటంటే దేవుడేంటి, అసలు ఎవరు, ఆయనకు ఉండవలసినటువంటి లక్షణములు ఏంటి అనేటువంటివి మొట్టమొదటిగా మనకు తెలుసుకునవలసి ఉన్నది. ఈ లోకంలో దేవుళ్ళు అని చెప్పబడుతున్నటువంటి వారు ఎవరైనా ఉన్నారా? ఓ, చాలా మంది ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి ఆ చరిత్ర ఏంటి, వారి యొక్క గుణగణములేంటి, వారు చేసినటువంటి పనులేంటి, వారి జీవిత చరిత్రలేమిటి అనేటువంటివి నువ్వు పరిశీలనగా చూడవలసి ఉన్నది. ఇదే సమయంలో ఇశ్రాయేలు దేవుడైనటువంటి యెహోవా ఆయన కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభు యొక్క జీవిత చరిత్రను నీవు తెలుసుకునవలసి ఉన్నది. వీరందరిలోనూ దేవుని యొక్క లక్షణాలు ఎవరిలో ఉన్నాయి అనేటువంటిది నువ్వు పరిశోధించి తెలుసుకునవలసి ఉన్నది. ఈ లోకంలో ప్రతివాడు దేవుడే. మన దేశంలో మనం చూసినట్లయితే చొక్కా తీసేసి చెట్టు కింద కూర్చున్నట్లయితే బాబావతారము, ఆ బాబా దగ్గర మొదలైన కథ రకరకాలుగా ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది. అన్ని క్రిమినల్ యాక్టివిటీస్, ఎవరెవరో వచ్చేస్తూ ఉంటారు. వాళ్ళ కాళ్ళ దగ్గర సాష్టంగ పడేటువంటి వారుగా, వారు చెప్పిందే వేదం అన్నట్టుగా, వారి దీవెనలు ఆశీస్సులు పొంది వచ్చేవండి అని ఎంతో గొప్పగా చెప్పుకునేటువంటి వారు ఎంతో మంది ఉన్నారు, ప్రముఖులైనటువంటి వారు ఉన్నారు. సరే, వారి సంగతి పక్కన పెడదాం. అయితే మనం చేస్తున్నటువంటిది ఏంటి? మనము దేవుని నిజముగా తెలుసుకొనవలసినటువంటి వారం కదా. అయితే దేవునికి ఉండవలసినటువంటి లక్షణములు అనేటువంటివి ఎవరిలో ఉన్నవి అని పరిశీలనగా మనము పరీక్షించి తెలుసుకునేటువంటి వారమై ఉండాలి. అలాగైతేనే నీవు ఆయన దేవుడు అని నీవు తెలుసుకునగలుగుతావు. ఈ ఆయన ఎవరంటే, ఒక్క ఇశ్రాయేలు దేవుడైనటువంటి యెహోవా అని పిలువబడినటువంటి దేవుడు, ఆయన కుమారునిగా ఆయన పంపినటువంటి క్రీస్తు ప్రభువులో ఈ యొక్క గుణగణములు, దేవునికి సంబంధించిన గుణగణములు అన్నీ ఉన్నాయని మనకు స్పష్టమవుతూ ఉంటుంది. అవి నీకు నీవుగా నువ్వు తెలుసుకున్నటువంటి వాడమైనట్లయితే, దేవునికి ఉండవలసిన లక్షణములు క్రీస్తు ప్రభులో ఉన్నవి అని నువ్వు తెలుసుకున్నప్పుడు, అప్పుడు ఆయనే దేవుడని నువ్వు తెలుసుకున్నటువంటి వాడుగా ఉండగలవు. సాధారణంగా దేవునికి ఉండవలసినటువంటి లక్షణాలు అంటే మనం చెప్పేటువంటిది, ఆయన పరిశుద్ధుడై ఉండాలండి, ప్రేమామయుడై ఉండాలండి, ప్రతి ఒక్కరికి వెలిగిచ్చేటువంటి వాడై ఉండాలండి, ఆది అంతములు లేనటువంటి వాడై ఉండాలండి, అనంత శక్తి కలిగినటువంటి వాడై ఉండాలండి, జీవము కలిగినటువంటి వాడై ఉండాలండి, ఇలాంటివన్నీ చెప్పుకొస్తూ ఉంటాం. మరి ఇవన్నీ కూడా ఎవరిలో ఉన్నాయి అనేటువంటిది మనము ప్రతి ఒక్కరి జీవితమును తీసుకొని వారి యొక్క జీవితమును దీనికి ఈ వెలుగులో పరిశీలించవలసి ఉంటుంది. ఈ లక్షణాలు కలిగినటువంటి వారు ఎవరున్నారు అని పరిశీలించినప్పుడు, మనం చెప్పుకున్న విధంగా, చెప్పుకుంటున్నటువంటి విధంగా యేసుక్రీస్తుకు ఈ లక్షణములు అన్నీ ఉన్నాయి అని మనం పరిశోధించి పరిశీలించి కనుగొనవచ్చు. ఆయనే దేవుడు అని తెలుసుకొనుట అనేకమైనటువంటి వాటి ద్వారా మనకు జరగవలసి ఉంటుంది. మొట్టమొదటిగా వాక్యమును గమనించినట్లయితే, ఆకాశములు దేవుని పనిని వివరిస్తూ ఉన్నాయని, అంతరిక్షములు ఆయన పనిని ప్రచురపరుస్తూ ఉన్నాయని చెప్పి వ్రాయబడి ఉన్నది. ఆకాశములను మనం గమనించినప్పుడు, దానిలో ఉన్నటువంటి నక్షత్ర సమూహములను గురించి మనం చూస్తూ ఉన్నప్పుడు, దీని యొక్క విస్తీర్ణము ఎంత మేర ప్రదేశములో ఈ యొక్క రోదసి అనేటువంటిది ఉన్నది, అక్కడ ఎన్ని నక్షత్రములు ఉన్నవి, ఎలా ఈ సృష్టి అంతా కూడాను చేయబడినది, ఈ సృష్టిలో ఉన్నటువంటివి ఏమేమి ఉన్నాయి అనేటువంటిది, పోనీ సృష్టిని గురించి మనకు అంతా తెలుసా, దాని లిమిటేషన్స్ ఎంతవరకు ఉన్నాయో తెలుసా అంటే తెలియదు. ఇప్పటి వరకు మనకు తెలిసినటువంటిది చాలా చాలా తక్కువ. కాబట్టి మనకు తెలియనటువంటి అంశములు ఎన్నో ఉన్నాయి ఈ సృష్టిలో. ఇదంతా కూడా మనం గమనిస్తున్నప్పుడు, ఈ అంతరిక్షములను గురించి ఆలోచిస్తున్నప్పుడు, మన చుట్టే ఉన్నటువంటి ఈ యొక్క సముద్రమును గురించి, మన చుట్టూ ఉన్నటువంటి యొక్క వాతావరణమును గురించి, వీటన్నిటిని గురించి, ప్రాణులను గురించి ఆలోచిస్తున్నప్పుడు, దీని వెనకాల ఒక శక్తి ఉండాలి, అనంతమైన శక్తి ఉండాలి వీటన్నిటిని ఈ విధంగా నడిపించేందుకు, ఈ క్రమములో దీన్నంతటిని కూడా క్రమపరుస్తున్నందుకు ఒక అనంతమైన శక్తి ఉండాలి అని ప్రతి ఒక్కరికి స్ఫురించవలసి ఉంటుంది సాధారణంగానే. అలా స్ఫురించినటువంటి వారు ఏదో రకరకాలైన పిచ్చి సిద్ధాంతాలు నమ్మేటువంటి వారుగా ఉంటారు. ఆ శక్తి ఏమై ఉన్నది అనేటువంటిది, ఆ శక్తే నీకున్నటువంటి దౌర్భాగ్యపు స్థితిని, నాకున్నటువంటి దౌర్భాగ్యపు స్థితిని కూడా మార్చగలిగినదై ఉండాలి. అలాగా ఏ శక్తి అయితే మారుస్తుందో అది మాత్రమే దేవుని యొక్క శక్తి అయి ఉంటుంది. చాలా మంది ఏమంటా ఉంటారంటే, ఏమండి నాకున్నటువంటి స్వభావాన్ని నేను మార్చుకోలేనండి, నాకున్నటువంటి స్వభావానికి నేను లోనైపోయానండి, నేను ఇంతేనండి, ఎందుకంటే మానవుని స్వభావం అది, ఆ స్వభావంతో నేను కూడా ఆ స్వభావానికి లోనైపోయినటువంటి వాడిని వెళుతూ ఉన్నాను. శరీరాశలు, నేత్రాశలు, జీవ ఉడము ఇవన్నీ కూడా నాలో ఉన్నాయండి, అందరిలోనూ ఉన్నాయి, నాలోనూ ఉన్నాయండి అని అందరితో కలుపుకొని చెప్పేటువంటి వారుగా చాలా మంది ఉంటారు. అయితే లోకములో దేవుడు గనుక ఉన్నట్లయితే, దేవుడు ఆ యొక్క సృష్టికర్త అయినటువంటి వాడు, నిన్ను సృష్టించిన ఆ సృష్టికర్త నీలో ఉన్న ఆ స్వభావాన్ని మార్చగలిగినటువంటి వాడై ఉండాలి. నీకు చేతగానటువంటి ఆ యొక్క పనిని ఆయన చేయగలిగినటువంటి వాడై ఉండాలి. మరి అది చేసేటువంటి వారు ఎవరు అని మనం గమనించినప్పుడు, పరీక్షించినప్పుడు, పరిశీలించినప్పుడు, అనేక మందిని వారి యొక్క స్వభావము నుండి విడిపించినటువంటి వాడుగా దేవుడు తన కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువు ద్వారా ఈ కార్యాన్ని వారి జీవితాల్లో స్వస్థపరిచాడు. నీవు నమ్మినటువంటి వాడవైనట్లయితే, ఆయన యందు విశ్వసించినటువంటి వాడవైనట్లయితే, నీ ద్వారా కూడాను ఆయన తన కార్యమును చూపించగలడు. నీ స్వభావమును పూర్తిగా ఆయన మార్చగలిగినటువంటి వాడై ఉన్నాడు. అనేక మంది జీవితములలో సాధ్యపరిచినటువంటి ఆ యొక్క కార్యమును నీ జీవితంలో సహా సాధ్యపరిచేటువంటి వాడుగా ఆయన ఉండగలడు. ఇది గనక నీ జీవితంలో జరిగినట్లయితే, అప్పుడు ఆయనే నీకు దేవుడై ఉండవచ్చు. ఈ లోకంలో దేవుళ్ళని చెప్పుకునేటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. దేవుళ్ళని చెప్పబడుతూ ఉన్నటువంటి వారు ఉన్నారు. వారి యొక్క జీవితాన్ని మనం పరిశీలించినట్లయితే మనం చేసే తప్పులన్నీ వాళ్ళలోనే కనపడతా ఉంటాయి. ఇంకా వాళ్ళు దేవుళ్ళు ఎలా అవుతారండి? మనకున్న బలహీనతలన్నీ కూడాను దేవుళ్ళో సైతం ఉన్నట్లయితే వాళ్ళు దేవుళ్ళు ఎలా అవుతారు? సరే, వాళ్ళందరినీ పక్కన పెట్టేయచ్చు. మరి క్రీస్తు ప్రభువుని గురించి మనము ఆలోచించినప్పుడు ఆయన యొక్క జీవితం అనేటువంటిది ఈ లోకంలో బహు భిన్నమైనటువంటిదిగా ఉన్నారు. ఆయన నశించినటువంటి వారిని వెదకి వారిని రక్షించటకై వచ్చినటువంటి వాడు. ఆయనను హింసించినటువంటి వారిని దీవించినటువంటి వాడు. ఆయనను కొడుతూ సిలువ వేస్తున్నటువంటి వారిని ప్రేమించినటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన చెప్పినటువంటి వాక్యమును ఆయన పాటించినటువంటి వాడుగా ఉన్నాడు. ఇవన్నీ కూడాను మీరు దేవుళ్ళని చెప్పబడుతున్న ఇతరులను మీరు తీసుకుంటే ఏ ఒక్కరిలోనూ ఆ విధమైనటువంటి ప్రవర్తన మీరు చూడరు. కాబట్టి ఈ దినమందు మనలను మనం పరీక్షించుకుని మనము దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చినప్పుడు దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రయోజనకరులంగా ఉండాలంటే రెండు విషయములను మనం చేయవలసి ఉన్నది. మొట్టమొదట ఊరకుండవలసి ఉన్నది. రెండవది, నువ్వు పరీక్షించి పరిశీలించి తెలుసుకొనవలసినటువంటిది ఆయనే దేవుడు అని తెలుసుకొనవలసి ఉన్నది. ఈ ఆయనే దేవుడు అని తెలుసుకొనటం అనేటువంటిది ఒక్కరోజుతో అయిపోయేటువంటిది కాదు. ఇది దినదినము జరగవలసి ఉన్నది. ఇది కంటిన్యూటీ ఉండాలి. ఇది నిన్న నువ్వు తెలుసుకుంటావు, ఈ రోజుకి వచ్చేటప్పటికి నీ స్వభావం దానికి వ్యతిరేకంగా, నిన్నటి స్వభావానికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి దాన్ని అధిగమించేటువంటి వాడుగానే ఉండాలి, విశ్వసించేటువంటి వాడుగానే ఉండాలి. విశ్వాసం లేకుండా దేవుని సంతోష పెట్టుట అనేటువంటిది అసాధ్యమైనటువంటి విషయం. కాబట్టి పరీక్షలు వస్తూ ఉంటాయి. పరీక్షలు వచ్చినప్పుడు మనం తట్టుకునేటువంటి వారంగా ఉండాలి. అనుమానాలు అనేవి కలుగుతూ ఉంటాయి. నీకును నాకును అనుమానం కలగటం అనేటువంటిది చాలా చిన్న విషయం. పెద్దవారికే అనుమానాలు వచ్చినాయి. భయపడినటువంటి వారుగా వారు ఉండినారు. ఒకనొక సందర్భంలో బాప్తిస్మ ఇచ్చే యోహానుకు అనుమానం వచ్చింది, నీవేనా రాబోయేటువంటి వాడివి, లేకపోతే మేము మరి ఒకరి కొరకు కనిపెట్టుకునవలనా అని తన యొక్క శిష్యుల్నిచ్చి యేసు ప్రభుని అడిగేందుకు పంపించాడు. ఆకాశం నుండి అగ్ని దిగివచ్చి కాల్చివేయనట్లుగా చేసినటువంటి ఏలియా ప్రవక్త కూడా ఒకనొక సందర్భంలో ఒక స్త్రీకి భయపడి పారిపోతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి భయం అనేటువంటిది కలుగుతూ ఉంటుంది, భీతి అనేటువంటిది కలుగుతూ ఉంటుంది. మార్గ మధ్యములో మనకు అనేకమైనటువంటి పరీక్షలు ఎదురవుతూ ఉంటాయి. అయితే వీటన్నిటినీ మనము అధిగమించేటువంటి వారంగా ఉండాలంటే దినదినము మనము ఈ పని చేసేటువంటి వారుగా ఉండాలి. దినదినము నువ్వు ఊరుకొనవలసి ఉన్నది. దినదినము నీవు ఆయనే దేవుడని నీ యొక్క జీవితంలో తెలుసుకొని ముందుకు సాగవలసి ఉన్నది. ఆ విధంగా సాగునట్లుగా దేవుడు మనకు సహాయం చేయనుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయామయుడవైన తండ్రి, నీ యొక్క సన్నిధిలోనికి సాయంత్రం అందు మేము వచ్చి ఉన్నాము. మేము ధ్యానించుకున్నటువంటి యొక్క వాక్యము మా యొక్క హృదయములలో ఆశీర్వాదకరంగా పనిచేయనట్లుగా సహాయం చేయండి. మేము విని వదిలివేసేటువంటి వారంగా కాక ఊరకుండి నేర్చుకునేటువంటి వారంగాను, అణుకోగలిగినటువంటి వారమై మెళకువతో ముందుకు సాగేటువంటి వారిని గను మమ్మల్ని చేయండి. మేము విన్నటువంటి వాక్యమును దినదినము మా యొక్క జీవితములో అవలంబించేటువంటి వారినిగా మమ్మల్ని చేయండి. నీవే దేవుడవని మేము దినదినము ఎరిగి ముందుకు మా అడుగులను వేయునట్లుగా మా కాళ్లను బలపరచండి. క్రీస్తునామందు వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్.